జాన్ సృష్టికర్త ప్రారంభం యేసును యోహాను అన్నిటినీ సృష్టించిన వాక్యంగా పేర్కొన్నాడు. జాన్ బాప్టిస్ట్ ఇలా సాక్ష్యమిచ్చాడు, యేసు అతని తరువాత రావడం అతనికంటే చాలా గొప్పది. యేసు ప్రపంచంలోని పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్ల. ఆత్మ యేసుపై దిగి రావడాన్ని నేను చూశాను. యేసు తన పరిచర్యను ప్రారంభించాడు. యోహాను శిష్యులలో కొందరు యోహానును విడిచిపెట్టి యేసును మెస్సీయ అని నమ్మి అనుసరించారు. పాలక మండలి సభ్యుడు నికోడమస్ రాత్రి యేసు దగ్గరకు వచ్చి, బహుశా కనిపించడం ఇష్టంలేదు, మరియు రబ్బీ, మీరు దేవుని నుండి వచ్చిన బోధకుడని మాకు తెలుసు. దేవుడు తనతో లేకుంటే నువ్వు చేస్తున్న అద్భుత కార్యాలను ఎవరూ చేయలేరు. యేసు ప్రత్యుత్తరముగా, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అతడు మరల జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడు అని ప్రకటించాడు. మనిషి ముసలితనంలో ఎలా పుడతాడు? నికోడమస్ అడిగాడు. యేసు జవాబిచ్చాడు, నేను మీతో నిజం చెప్తున్నాను, నీరు మరియు ఆత్మతో జన్మించకపోతే ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మాంసం మాంసానికి జన్మనిస్తుంది, కాని ఆత్మ ఆత్మకు జన్మనిస్తుంది. ఇది ఎలా అవుతుంది? నికోదేమస్ అడిగాడు. నేను మీతో భూసంబంధమైన విషయాల గురించి మాట్లాడాను మరియు మీరు నమ్మరు. నేను పరలోక విషయాల గురించి మాట్లాడితే మీరు ఎలా నమ్ముతారు? మనుష్యకుమారుడు తప్ప మరెవరూ పరలోకానికి వెళ్లలేదు. మోషే ఎడారిలో పామును ఎత్తినట్లే మనుష్యకుమారునిపై విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ నిత్యజీవం పొందేలా మనుష్యకుమారుడు కూడా ఎత్తబడాలి. దేవుడు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించుటకు కారణమేమిటంటే ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవము పొందుదును. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుని రాజ్యం ఏ భూసంబంధమైన మార్గాల ద్వారా, పూర్వీకులు, అధికారం, స్థానం లేదా డబ్బు ద్వారా ప్రవేశించబడదు, ఎందుకంటే ఇది ఆధ్యాత్మికం మరియు యేసును దేవుడిగా అంగీకరించడం ద్వారా మరియు క్షమాపణ మరియు సయోధ్య యొక్క సందేశానికి విధేయత ద్వారా ఆధ్యాత్మిక జన్మ అవసరం. వ్యాఖ్యను ముగించు. యేసు యూదేను విడిచిపెట్టి తిరిగి గలిలేకు సికార్ అనే షోమ్రోను పట్టణం గుండా వెళ్లాడు. అక్కడ యాకోబు బావి ఉంది. కాబట్టి యేసు తన ప్రయాణంలో అలసిపోయి బావి పక్కన కూర్చున్నాడు. దాదాపు 6వ గంట అయింది. అక్కడకు సమరయ స్త్రీ నీళ్లు తోడటకు వచ్చింది. యేసు ఆమెతో, నాకు పానీయం ఇవ్వు అన్నాడు. సమరయ స్త్రీ అతనితో, యూదువైన నువ్వు షోమ్రోను స్త్రీ అయిన నా దగ్గర పానీయం ఎలా అడుగుతావు? యూదులు సమరయులతో వ్యవహరించలేదు. యేసు ఆమెకు, దేవుని బహుమానం మరియు నాకు పానీయం ఇవ్వండి అని నీతో చెబుతున్నది మీకు తెలిస్తే మీరు అతనిని అడిగారు మరియు అతను ఇచ్చేవాడు. మీరు జీవజలము. ఆ స్త్రీ అతనితో, అయ్యా, నీ దగ్గర నీళ్లు తీయడానికి ఏమీ లేదు, బావి లోతుగా ఉంది. ఆ జీవజలం నీకు ఎక్కడ లభిస్తుంది? మా తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పవా? అతను మాకు బావిని ఇచ్చాడు మరియు దాని నుండి తన కొడుకులు మరియు అతని పశువులు తాగాడు. యేసు ఆమెతో ఇలా అన్నాడు, ఈ నీరు త్రాగే ప్రతి ఒక్కరికీ మళ్లీ దాహం వేస్తుంది, కాని నేను ఇచ్చే నీరు త్రాగేవాడికి ఎప్పటికీ దాహం ఉండదు. నేను అతనికి ఇవ్వబోయే నీరు అతనిలో నిత్యజీవం కోసం ప్రవహించే నీటి బుగ్గగా మారుతుంది. ఆ స్త్రీ అతనితో, అయ్యా, నాకు దాహం వేయకుండా నీరు తోడుకోవడానికి ఇక్కడికి రావాలంటే ఈ నీళ్లు ఇవ్వండి అని చెప్పింది. యేసు ఆమెతో, వెళ్ళి నీ భర్తను పిలిపించి ఇక్కడికి రా అన్నాడు. ఆ స్త్రీ, నాకు భర్త లేడు అని అతనికి జవాబిచ్చింది. యేసు ఆమెతో, నాకు భర్త లేడు అని నీవు అనడం నిజమే, ఎందుకంటే నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు. నువ్వు చెప్పింది నిజమే. ఆ స్త్రీ అతనితో, అయ్యా, మీరు ప్రవక్త అని నేను గ్రహించాను. మా తండ్రులు ఈ పర్వతం మీద పూజలు చేశారు, అయితే మీరు యెరూషలేములో ప్రజలు ఆరాధించవలసిన స్థలం అని చెప్తున్నారు. యేసు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నన్ను నమ్మండి, ఈ కొండపై లేదా జెరూసలేంలో మీరు తండ్రిని ఆరాధించని సమయం రాబోతుంది. మీకు తెలియని వాటిని మీరు ఆరాధిస్తారు, మాకు తెలిసిన వాటిని మేము ఆరాధిస్తాము, ఎందుకంటే రక్షణ యూదుల నుండి వచ్చింది. అయితే నిజమైన ఆరాధకులు తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. దేవుడు ఆత్మ, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో మరియు సత్యంతో ఆరాధించాలి. ఆ స్త్రీ అతనితో, మెస్సీయ, క్రీస్తు అని పిలువబడేవాడు వస్తున్నాడని నాకు తెలుసు, అతను వచ్చినప్పుడు అతను మాకు అన్ని విషయాలు చెబుతాడు. యేసు ఆమెతో, నీతో మాట్లాడే నేనే మెస్సీయను అన్నాడు. ఆ స్త్రీ తన నీటికుండను విడిచిపెట్టి పట్టణంలోకి వెళ్లి ప్రజలతో ఇలా చెప్పింది, రండి, నేను చేసినదంతా నాకు చెప్పిన వ్యక్తిని చూడండి. ఇతను క్రీస్తు కాగలడా? వాళ్లు ఊరు బయటికి వెళ్లి ఆయన దగ్గరికి వస్తున్నారు. నేను చేసినదంతా అతడు నాతో చెప్పాడు అని ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ పట్టణంలోని అనేకమంది సమరయులు ఆయనను విశ్వసించారు. కాబట్టి సమరయులు అతని వద్దకు వచ్చినప్పుడు వారు అతనిని తమతో ఉండమని అడిగారు, మరియు అతను 2 రోజులు అక్కడ ఉన్నాడు. ఇంకా చాలామంది ఆయన మాటను బట్టి విశ్వసించారు. వారు ఆ స్త్రీతో, ఇకపై మీరు చెప్పిన దానివల్ల మేము నమ్మడం లేదు, ఎందుకంటే మేము మా కోసం విన్నాము, మరియు అతను నిజంగా ప్రపంచ రక్షకుడని మాకు తెలుసు అని అన్నారు. యేసు సమరయను విడిచిపెట్టి మళ్లీ గలిలయకు వెళ్లాడు. అక్కడ అతను ఒక రాజ అధికారి కొడుకును స్వస్థపరిచాడు. అధికారి కుమారుడి సమక్షంలో ఉండకుండా అతని స్వస్థత మాత్రమే చెప్పాడు. ఆ అధికారి తన కొడుకు నయమైపోయాడని నమ్మి వెళ్లిపోయాడు. యేసు జెరూసలేంకు వెళ్లాడు. అక్కడ గొర్రెల ద్వారం కొలను వద్ద కూర్చున్న ఒక వికలాంగుడిని స్వస్థపరిచాడు. యేసు సబ్బాత్ రోజున ఈ పనులు చేస్తున్నందున యూదులు యేసును హింసించారు. అయితే యేసు, నా తండ్రి ఇప్పటి వరకు పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను అని వారికి జవాబిచ్చాడు. ఇది వారిని మరింత ఆగ్రహానికి గురిచేసింది, ఎందుకంటే అతను దేవుణ్ణి తన స్వంత తండ్రి అని కూడా పిలుస్తున్నాడు. తనను తాను దేవునితో సమానంగా చేసుకున్నాడు. యేసు ఇప్పుడే మానవ అసాధ్యాన్ని చేశాడు. యేసు ప్రతిస్పందిస్తూ, తండ్రి ఏది చేసినా కుమారుడు కూడా అలాగే చేస్తాడు, ఎందుకంటే తండ్రి కుమారుడిని ప్రేమిస్తాడు మరియు తాను చేస్తున్నదంతా అతనికి చూపిస్తాడు. మరియు మీరు ఆశ్చర్యపోయేలా వీటికంటే గొప్ప కార్యాలను ఆయన అతనికి చూపిస్తాడు. తండ్రి చనిపోయిన వారిని లేపి బ్రతికించినట్లే కుమారుడు కూడా తాను కోరిన వారిని బ్రతికిస్తాడు. తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు, కాని కుమారునికి అన్ని తీర్పులు ఇచ్చాడు. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుడిని గౌరవిస్తారు. కుమారుని గౌరవించనివాడు అతనిని పంపిన తండ్రిని గౌరవించడు. నా మాట విని నన్ను పంపినవానిని విశ్వసించేవాడు నిత్యజీవము గలవాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతను తీర్పులోకి రాడు, కాని మరణం నుండి జీవానికి వెళ్లాడు. నిజంగా, నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను, 1 గంట వస్తోంది మరియు ఇప్పుడు ఇక్కడ ఉంది. చనిపోయినవారు దేవుని కుమారుని స్వరాన్ని వింటారు మరియు విన్నవారు బ్రతుకుతారు. తండ్రి తనలో జీవము కలిగియున్నట్లు కుమారునికి కూడా తనలో జీవము కలిగియుండుటకు అనుగ్రహించెను. మరియు అతను మనుష్యకుమారుడు కాబట్టి తీర్పును అమలు చేయడానికి అతనికి అధికారం ఇచ్చాడు. దీని గురించి ఆశ్చర్యపడకండి, సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరాన్ని విని బయటకు వచ్చే 1 గంట వస్తుంది. జీవపు పునరుత్థానానికి మంచి చేసినవారు మరియు తీర్పు యొక్క పునరుత్థానానికి చెడు చేసినవారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ఆధ్యాత్మికంగా చనిపోయినవారు క్రీస్తు సందేశాన్ని వినలేరు. వారి నాయకులు అనేక సంవత్సరాలుగా అమలు చేసిన వారి సంప్రదాయాలకు భిన్నంగా ఏమీ వినడానికి ఇష్టపడలేదు. వ్యాఖ్యను ముగించు. అయితే నీలో దేవుని ప్రేమ లేదని నాకు తెలుసు. నేను నా తండ్రి పేరు మీద వచ్చాను, మీరు నన్ను స్వీకరించరు. తన పేరు మీద మరొకరు వస్తే మీరు అతన్ని స్వీకరిస్తారు. మీరు ఒకరి నుండి మరొకరు మహిమను పొంది ఏకైక దేవుని నుండి వచ్చే మహిమను కోరుకోనప్పుడు మీరు ఎలా నమ్మగలరు? నేను నిన్ను తండ్రికి నిందిస్తానని అనుకోవద్దు. నిన్ను నిందించేవాడు ఒకడు ఉన్నాడు, మోషే. నీవు అతనిపై నిరీక్షించావు. మీరు మోషేను నమ్మినట్లయితే మీరు నన్ను నమ్ముతారు, ఎందుకంటే అతను నా గురించి రాశాడు. కాని మీరు అతని రచనలను నమ్మకపోతే మీరు నా మాటలను ఎలా నమ్ముతారు? కంపైలర్ యొక్క వ్యాఖ్య: మీ దేవుడైన యెహోవా మీ స్వంత సహోదరుల నుండి నాలాంటి ప్రవక్తను మీ కొరకు లేపుతాడు. మీరు అతని మాట వినాలి. ద్వితీయోపదేశకాండము 18:15 -16 నుండి. వ్యాఖ్యను ముగించు. యేసు సరస్సు అవతలి వైపు వెళ్లాడు. జనసమూహం ఆయనను వెదకడానికి అక్కడికి వెళ్ళింది. యేసు ఇలా అన్నాడు, మీరు నన్ను వెతుకుతున్నారు, మీరు సూచనలను చూసినందుకు కాదు, కాని మీరు మీ రొట్టెలను పూర్తిగా తిన్నారు. నశించే ఆహారం కోసం శ్రమపడకండి, నిత్యజీవం వరకు ఉండే ఆహారం కోసం క్రీస్తు మాటలు మనుష్యకుమారుడు మీకు ఇస్తాడు. తండ్రి అయిన దేవుడు అతనిపై ముద్రవేశాడు. ఎవరిని పంపాడు? కాబట్టి వారు అతనితో ఇలా అన్నారు, మేము చూసి నిన్ను విశ్వసించేలా మీరు ఏమి సూచకంగా చేస్తారు? మీరు ఏ పని చేస్తారు? మా పితరులు అరణ్యంలో మన్నా తిన్నారు, అతను పరలోకం నుండి వారికి రొట్టెలు ఇచ్చాడు అని వ్రాయబడి ఉంది. తినండి. అప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు, నిజంగా నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను, మీకు పరలోకం నుండి రొట్టెని ఇచ్చింది మోషే కాదు, కాని నా తండ్రి మీకు పరలోకం నుండి నిజమైన రొట్టెని ఇస్తాడు, ఎందుకంటే దేవుని రొట్టె దిగివచ్చాడు. స్వర్గం మరియు ప్రపంచానికి జీవమిస్తుంది. వారు అతనితో, అయ్యా, ఈ రొట్టె ఎల్లప్పుడూ మాకు ఇవ్వండి. యేసు వారితో ఇలా అన్నాడు, నేను జీవపు రొట్టె, ఆయన నిత్యజీవానికి ఆహారం. నా దగ్గరకు వచ్చేవారికి ఆకలి ఉండదు, మరియు నన్ను నమ్మేవారికి దాహం ఉండదు, కాని మీరు నన్ను చూశారని నేను మీతో చెప్పాను. అయినా నమ్మవద్దు, తండ్రి నాకు ఇచ్చేవన్నీ నా దగ్గరకు వస్తాయి, నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎప్పటికీ వెళ్లగొట్టను, ఎందుకంటే నేను నా స్వంత చిత్తం చేయడానికి కాదు, నన్ను పంపినవాని చిత్తం చేయడానికి పరలోకం నుండి దిగివచ్చాను. మరియు ఆయన నాకు ఇచ్చిన వాటన్నిటిలో నేను ఏదీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపకూడదనేదే నన్ను పంపినవాని చిత్తం. కొడుకు వైపు చూసే ప్రతి ఒక్కరూ ఇదే నా తండ్రి చిత్తం. నిత్యజీవము పొందాలని ఆయనయందు విశ్వాసముంచును, అంత్యదినమున నేను అతనిని లేపుదును. కంపైలర్ యొక్క వ్యాఖ్య, అవగాహన కంటే విశ్వాసానికి చర్య అవసరం. మీరు భౌతికంగా చనిపోతారని మీరు నిజంగా విశ్వసిస్తే మీ మరణాన్ని నివారించడానికి మీరు కొన్ని చర్యలు తీసుకుంటారు. అదే ఆధ్యాత్మికంగా నిజం, ఎందుకంటే మీరు యేసును దేవుడని మరియు నిత్యజీవాన్ని ఇచ్చే వ్యక్తి అని మీరు నిజంగా విశ్వసిస్తే మీరు ఆయనతో నిత్యజీవాన్ని పొందేందుకు అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంటారు. వ్యాఖ్యను ముగించు. పరలోకము నుండి దిగివచ్చిన రొట్టె నేనే అని అతడు చెప్పెను గనుక యూదులు అతనిని గూర్చి సనుగుకునిరి. వాళ్లు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా, ఇతని తండ్రి తల్లి మనకు తెలుసు, నేను స్వర్గం నుండి దిగివచ్చాను అని ఇప్పుడు ఎలా అంటాడు? యేసువారికి జవాబిచ్చాడు, మీలో ఒకరిలో ఒకరు సనుగుకోకండి, నన్ను పంపిన తండ్రి అతనిని యేసు సందేశం ద్వారా ఆకర్షించకపోతే ఎవరూ నా దగ్గరకు రాలేరు, నేను అతనిని చివరి రోజున లేపుతాను. ప్రవక్తలలో అందరూ దేవునిచే బోధించబడతారు అని వ్రాయబడింది. తండ్రి నుండి విన్న మరియు నేర్చుకున్న ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తారు. దేవుని నుండి వచ్చినవారు తప్ప మరెవరూ తండ్రిని చూశారని కాదు, అతను తండ్రిని చూశాడు. నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను, విశ్వసించే వ్యక్తికి నిత్యజీవం ఉంది. నేను జీవపు రొట్టె. మీ తండ్రులు అరణ్యంలో మన్నా తిని చనిపోయారు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన రొట్టె, దానిని తిని చావకుండును. నేను స్వర్గం నుండి దిగివచ్చిన సజీవ రొట్టె. ఎవరైనా ఈ రొట్టె తింటే అతను శాశ్వతంగా జీవిస్తాడు. మరియు లోక జీవితానికి నేను ఇచ్చే రొట్టె నా మాంసం. యోహాను 6:41-51. కంపైలర్ యొక్క వ్యాఖ్య, సజీవ రొట్టె దేవుని కుమారుడు యేసుక్రీస్తు, ఎందుకంటే ఆయన నిత్యజీవం. అతని సందేశాన్ని హృదయపూర్వకంగా పాటించినప్పుడు విధి లేదా కొన్ని ఆచారాల వల్ల కాదు, పాప క్షమాపణ మరియు శాశ్వత జీవితాన్ని ఇస్తుంది. వ్యాఖ్యను ముగించు. అప్పుడు యూదులు తమలో తాము తీవ్రంగా వాదించుకోవడం ప్రారంభించారు, ఈ మనిషి మనకు తినడానికి తన మాంసాన్ని ఎలా ఇవ్వగలడు? యేసు వారితో, నేను మీతో నిజం చెప్తున్నాను, మీరు మనుష్యకుమారుని మాంసాన్ని తిని అతని రక్తాన్ని త్రాగకపోతే మీలో జీవం ఉండదు. నా మాంసాన్ని తిని నా రక్తాన్ని త్రాగేవాడు మానవ రూపంలో ఉన్న శాశ్వతమైన దేవుడు మరియు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే త్యాగం అవుతాడు, శాశ్వత జీవితాన్ని కలిగి ఉంటాడు, మరియు చివరి రోజులో నేను అతనిని లేపుతాను, ఎందుకంటే నా మాంసం నిజమైన ఆహారం మరియు నా రక్తం నిజమైన పానీయం. నా మాంసాన్ని తిని నా రక్తాన్ని త్రాగేవాడు నాలో ఉంటాను, నేను అతనిలో ఉంటాను. సజీవుడైన తండ్రి నన్ను పంపి నేను తండ్రి వల్ల జీవిస్తున్నట్లుగా నన్ను పోషించేవాడు నా వల్ల జీవిస్తాడు. ఇది స్వర్గం నుండి దిగివచ్చిన రొట్టె. మీ పూర్వీకులు మన్నా తిని చనిపోయారు, అయితే ఈ రొట్టె తినేవాడు శాశ్వతంగా జీవిస్తాడు. కపెర్నహూములోని సమాజ మందిరంలో బోధిస్తూ ఆయన ఇలా అన్నాడు. అది విన్న ఆయన శిష్యులు చాలామంది, ఇది కఠినమైన బోధ, ఎవరు అంగీకరించగలరు? కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుడు వారి జీవనశైలి మార్పును అనుసరించి క్రీస్తు శరీరంలో అతని చర్చిలోకి వారిని ఉంచాడు మరియు ముంచడం ద్వారా ఖననం చేసే బాప్టిజం. వ్యాఖ్యను ముగించు. తన శిష్యులు దీని గురించి సనుగుతున్నారని గ్రహించి యేసు వారితో ఇలా అన్నాడు, ఇది మిమ్మల్ని బాధపెడుతుందా? మనుష్యకుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికి తిరిగి తండ్రికి ఆరోహణమవడం మీరు చూస్తే ఎలా ఉంటుంది? ఆత్మ జీవాన్ని ఇస్తుంది, మాంసం ఏమీ లెక్కించబడదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ మరియు అవి జీవం. అయినా మీలో కొందరు నమ్మరు, ఎందుకంటే వారిలో ఎవరు నమ్మరు, ఎవరు తనకు ద్రోహం చేస్తారో యేసుకు మొదటినుంచీ తెలుసు. అతను ఇలా అన్నాడు, తండ్రి తనకు సహాయం చేస్తే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరని నేను మీతో చెప్పాను. అప్పటినుండి అతని శిష్యులు చాలామంది వెనుదిరిగారు మరియు ఇకపై అతనిని అనుసరించలేదు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించింది. యేసు రహస్యంగా వెళ్లాడు. జనాలు అతను మంచి మనిషి అని గుసగుసలాడుతూ అతని కోసం వెతుకుతున్నారు. మరికొందరు, లేదు, అతను ప్రజలను మోసం చేస్తాడు అని సమాధానమిచ్చారు. కాని యూదులకు భయపడి ఎవరూ అతని గురించి బహిరంగంగా ఏమీ చెప్పరు. విందులో సగం వరకు యేసు ఆలయ కోర్టులకు వెళ్లి బోధించడం ప్రారంభించాడు. యూదులు ఆశ్చర్యపడి, ఇతడు చదువుకోకుండానే ఇంత చదువు ఎలా సంపాదించాడు? యేసు జవాబిచ్చాడు, నా బోధ నా స్వంతం కాదు, అది నన్ను పంపినవాని నుండి వస్తుంది. ఎవరైనా దేవుని చిత్తం చేయడానికి ఎంచుకుంటే నా బోధ దేవుని నుండి వచ్చినదా లేదా నేను నా స్వంతంగా మాట్లాడుతున్నానా అని అతను కనుగొంటాడు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయినా మీలో ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించరు. నన్నెందుకు చంపాలని చూస్తున్నావు? నీకు దయ్యం పట్టింది అని జనం సమాధానం చెప్పారు. యెరూషలేము ప్రజలలో కొందరు, వారు చంపడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇతను కాదా? ఇక్కడ అతను బహిరంగంగా మాట్లాడుతున్నాడు మరియు వారు అతనితో ఒక్క మాట కూడా అనరు. ఆయనే క్రీస్తు అని అధికారులు నిజంగా నిర్ధారించారా? యేసు ఇలా అన్నాడు, నేను మీతో కొద్దికాలం మాత్రమే ఉన్నాను, ఆపై నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తాను. మీరు నా కోసం వెతుకుతారు, కాని మీరు నన్ను కనుగొనలేరు, మరియు నేను ఎక్కడ ఉన్నానో మీరు రాలేరు. ఈ మనిషి మనకు దొరకనంతగా ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాడు? కంపైలర్ యొక్క వ్యాఖ్య, యేసు తన అద్భుతాల ద్వారా రుజువుగా తాను తండ్రి నుండి వచ్చినవాడినని వారికి ఎంత తరచుగా చెప్పాడు. క్రీస్తు భూసంబంధంగా ఉంటాడని వారి సంప్రదాయాలు నమ్మడానికి వారి సుముఖతను నిరోధించాయి. వ్యాఖ్యను ముగించు, నా దగ్గరకు రండి, నేనే మార్గం. విందు యొక్క చివరి మరియు గొప్ప రోజున యేసు నిలబడి బిగ్గరగా ఇలా అన్నాడు, ఎవరికైనా దాహం వేస్తే అతను నా దగ్గరకు వచ్చి త్రాగనివ్వండి. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో లేఖనం చెప్పినట్లు అతని లోపల నుండి జీవజల ధారలు ప్రవహిస్తాయి. దీని ద్వారా అతను ఆత్మను అర్థం చేసుకున్నాడు. అతనిని విశ్వసించినవారు తరువాత పొందబోతున్నారు. అప్పటివరకు ఆత్మ ఇవ్వబడలేదు, ఎందుకంటే యేసు ఇంకా మహిమపరచబడలేదు. నేను ప్రపంచానికి వెలుగుని, దేవుని రక్షణ సందేశం. నన్ను వెంబడించేవాడు ఎప్పటికీ చీకటిలో నడవడు, కాని జీవితపు వెలుగును కలిగి ఉంటాడు. యేసు వారితో, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నా కోసం వెతుకుతారు మరియు మీరు మీ పాపంలో చనిపోతారు. నేను ఎక్కడికి వెడతాను? మీరు రాలేరు. మీరు దిగువ నుండి ఉన్నారు, నేను పైనుండి ఉన్నాను. మీరు ఈ ప్రపంచానికి చెందినవారు, నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు. మీరు మీ పాపాలలో చనిపోతారని నేను మీకు చెప్పాను. నేనే నేను అని చెప్పుకునే వ్యక్తి అని మీరు నమ్మకపోతే మీరు నిజంగా మీ పాపాలలో చనిపోతారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, యేసు దేవుడని వారి నమ్మకంపై ఎవరైనా చర్య తీసుకోకపోతే వారు పాపాలను క్షమించలేరు. వ్యాఖ్యను ముగించు, అతను తన తండ్రి గురించి చెబుతున్నాడని వారికి అర్థం కాలేదు. కాబట్టి యేసు ఇలా అన్నాడు, మీరు మనుష్యకుమారుని సిలువపై సిలువ వేయబడినప్పుడు పైకి ఎత్తినప్పుడు నేనే నేను అని చెప్పుకునే వ్యక్తి అని మరియు నేను నా స్వంతంగా ఏమీ చేయను కాని ఏమి మాట్లాడతాను అని మీకు తెలుస్తుంది. తండ్రి నాకు బోధించాడు, నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, అతను నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ అతనికి ఇష్టమైనది చేస్తాను. మీరు నా బోధకు కట్టుబడి ఉంటే మీరు నిజంగా నా శిష్యులు. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. కంపైలర్ యొక్క వ్యాఖ్య, మీరు అతని బోధనలను గట్టిగా పట్టుకోకపోతే మీరు కట్టుబడి ఉన్న అనుచరులు కానందున మీరు అతని శిష్యులుగా ఉండటం మానేస్తారు. వ్యాఖ్యను ముగించు, పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపానికి బానిస. ఇప్పుడు ఒక బానిసకు కుటుంబంలో శాశ్వత స్థానం లేదు, కాని కొడుకు ఎప్పటికీ దానికి చెందుతాడు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే మీరు నిజంగా స్వతంత్రులవుతారు. మీరు అబ్రహాము వారసులని నాకు తెలుసు. అయినా నువ్వు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నావు, ఎందుకంటే నా మాటకు నీకు చోటులేదు. తండ్రి సన్నిధిలో నేను చూసిన వాటిని నేను మీకు చెప్తున్నాను, మరియు మీరు మీ తండ్రి నుండి విన్నట్లుగా మీరు చేస్తారు. దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, ఎందుకంటే నేను దేవుని నుండి వచ్చాను మరియు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. నేను నా స్వంతంగా రాలేదు, కాని అతను నన్ను పంపించాడు. నా భాష మీకు ఎందుకు స్పష్టంగా లేదు? ఎందుకంటే నేను చెప్పేది మీరు వినలేరు. మీరు మీ తండ్రి దెయ్యానికి చెందినవారు, మరియు మీరు మీ తండ్రి కోరికను నెరవేర్చాలనుకుంటున్నారు. అతను మొదటి నుండి హంతకుడు, సత్యాన్ని పట్టుకోలేదు, ఎందుకంటే అతనిలో నిజం లేదు. అతను అబద్ధం చెప్పినప్పుడు అతను తన మాతృభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే అతను అబద్ధాల కోడు మరియు అబద్ధాల తండ్రి. అయినా నేను నిజం చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను నమ్మరు. మీలో ఎవరైనా నన్ను పాపం చేసినట్టు రుజువు చేయగలరా? నేను నిజం చెబితే మీరు నన్ను ఎందుకు నమ్మరు? దేవునికి చెందినవాడు దేవుడు చెప్పేది వింటాడు. మీరు వినకపోవడానికి కారణం మీరు దేవునికి చెందినవారు కాదు. యేసు అటుగా వెడుతుండగా పుట్టుకతోనే గుడ్డివాడైన ఒక వ్యక్తిని చూసి అతను నేలమీద ఉమ్మి లాలాజలంతో మట్టిని చేసి ఆ బురదతో ఆ వ్యక్తి కళ్లకు అభిషేకం చేసి వెళ్లి సిలోయం కొలనులో కడుక్కో అని అతనితో చెప్పాడు. వెళ్లి కడుక్కుని చూసి వచ్చాడు. ఇరుగు పొరుగువారు, ఇంతకు ముందు బిచ్చగాడిలా చూసినవారు ఇతను కూర్చొని అడుక్కునేవాడు కాదా, కొందరు అతనే అని పేర్కొన్నారు. మరికొందరు, లేదు, అతను అతనిలా మాత్రమే కనిపిస్తున్నాడు అని అన్నారు. కాని అతనే నేనే మనిషిని అని గట్టిగా చెప్పాడు. కాబట్టి వారు అంధుడైన వ్యక్తిని పరిసయ్యుల వద్దకు తీసుకువచ్చారు. యేసు గుడ్డివాడిని స్వస్థపరిచిన ఒక సబ్బాత్ రోజు. కాబట్టి అతనికి చూపు ఎలా వచ్చిందని కూడా పరిసయ్యులు అడిగారు. ఆ వ్యక్తి యేసు నా కళ్లపై బురద పూశాడు, నేను కడుక్కున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఈ మనిషి సబ్బాతును పాటించడు కాబట్టి ఈ మనిషి దేవుని నుండి వచ్చినవాడు కాదని కొందరు అన్నారు. అయితే మరికొందరు, పాపి అయిన వ్యక్తి అలాంటి సంకేతాలు ఎలా చేయగలడు? అయితే మరికొందరు, పాపి ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలడు? చివరగా వారు మళ్లీ గుడ్డివాడి వైపు తిరిగి, అతని గురించి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? నీ కళ్ళు తెరిచాడు, ఆ వ్యక్తి ఆయన ప్రవక్త అని జవాబిచ్చాడు. అతను అంధుడిగా ఉన్నాడని మరియు అతని తల్లిదండ్రులను పిలిపించే వరకు యూదులు ఇప్పటికీ నమ్మలేదు. ఇతడు నీ కొడుకేనా? వాళ్ళు అడిగెను. పుట్టుక గుడ్డివాడినని నువ్వు చెప్పేది ఇతనేనా? ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు? అతను మా కుమారుడని మాకు తెలుసు, మరియు అతను గుడ్డిగా పుట్టాడని మాకు తెలుసు అని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. రెండవసారి వారు ఆ వ్యక్తిని పిలిచి, దేవుని మహిమపరచుము, ఈ మనిషి పాపాత్ముడని మాకు తెలుసు, అతను పాపియో కాదో నాకు తెలియదు. నాకు ఒక విషయం తెలుసు, నేను గుడ్డివాడిని అయినప్పటికీ ఇప్పుడు చూస్తున్నాను. ఆ వ్యక్తి, ఎందుకు? ఇది అద్భుతమైన విషయం. అతను ఎక్కడ నుండి వచ్చాడో మీకు తెలియదు, అయినప్పటికీ అతను నా కళ్ళు తెరిచాడు. దేవుడు పాపుల మాట వినడని మాకు తెలుసు, కాని ఎవరైనా దేవుని ఆరాధకుడై ఆయన చిత్తం చేస్తే దేవుడు అతని మాట వింటాడు. వారు అతనితో, నువ్వు పాపంలో పుట్టావు, మరియు మాకు నేర్పిస్తావా? మరియు వారు అతన్ని వెళ్లగొట్టారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ఆ వ్యక్తి అంధుడని వారికి తెలుసు, ఈయన కూర్చుని అడుక్కునే వ్యక్తి కాదా? అయినప్పటికీ వారు భూమిపై దేవునిగా యేసు శక్తిని అంగీకరించడానికి నిరాకరించారు. ఓహ్, సంప్రదాయం యొక్క శక్తి! వ్యాఖ్యను ముగించు. గొర్రెల దొడ్డిలోకి తలుపు గుండా ప్రవేశించకుండా మరొక మార్గంలో ఎక్కేవాడు దొంగ మరియు దొంగ అని యేసు చెప్పాడు. కాని తలుపు ద్వారా ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. వారి కాపరి వారికి ముందుగా వెళ్తాడు. గొర్రెలు అతనిని వెంబడించాయి, ఎందుకంటే అవి అతని స్వరం తెలుసు. జాన్ 10:1-5. గొడ్డెల కొరకు తన ప్రాణము పెట్టే ద్వారమును మంచి కాపరిని నేను. ఎవరైనా నా ద్వారా ప్రవేశించినట్లయితే అతను రక్షింపబడతాడు, మరియు లోపలికి మరియు బయటికి వెళ్లి పచ్చికను కనుగొంటాడు. తండ్రి నన్ను ఎరిగినట్లే మరియు నేను తండ్రిని ఎరిగినట్లే నాకు నా స్వంతం మరియు నా స్వంతం నాకు తెలుసు, మరియు నేను గొర్రెల కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను. ఈ మందలో లేని వేరే గొర్రెలు నా దగ్గర ఉన్నాయి, ఇతర గొర్రెలు యూదులు కాని అనుచరులు. నేను వారిని కూడా తీసుకురావాలి, వారు నా మాట వింటారు. కాబట్టి ఒక మంద, ఒక కాపరి ఉంటాడు. ఈ కారణంగా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నేను నా ప్రాణాన్ని మరల తీసుకోవడానికి దానిని అర్పిస్తాను. ఎవరూ దానిని నా నుండి తీసుకోరు, కాని నేను దానిని నా స్వంత ఇష్టానుసారం ఉంచాను. దాన్ని వేయడానికి నాకు అధికారం ఉంది, దాన్ని మళ్లీ తీసుకునే అధికారం నాకు ఉంది. ఈ ఆరోపణ నేను నా తండ్రి నుండి స్వీకరించాను. ఇది శీతాకాలం, యేసు ఆలయంలో నడుస్తున్నాడు. యూదులు అతని చుట్టూ చేరి, ఎంతకాలం మమ్ములను సస్పెన్స్లో ఉంచుతావు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు. యేసు వారితో, నేను మీతో చెప్పాను, మీరు నమ్మరు. నా తండ్రి పేరు మీద నేను చేసే పనులు అతను దేవుని నుండి వచ్చినవారని ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది, కాని వారి నాయకులకు ఆమోదయోగ్యం కాదు. నా గురించి సాక్ష్యమిస్తుంది, కాని మీరు నా మందలో భాగం కానందున మీరు నమ్మరు. నా గొడ్లెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగును, అవి నన్ను వెంబడించును. నేను వారికి నిత్య జీవాన్ని ఇస్తాను, అవి ఎన్నటికీ నశించవు, ఎవరూ వాటిని నా చేతిలో నుండి లాక్కోరు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, తండ్రి చేతిలో నుండి వాటిని ఎవరూ లాక్కోలేరు. నేను మరియు తండ్రి ఒక్కటే. చనిపోయిన కోసం లాజరస్ పెంచడం. బేతనీయకు చెందిన లాజరు అనారోగ్యంతో ఉన్నాడని యేసుకు చెప్పబడింది. ఈ వ్యాధి మరణానికి దారితీయదని యేసు చెప్పాడు. ఇది దేవుని మహిమ కొరకు, తద్వారా దేవుని కుమారుడు దాని ద్వారా మహిమపరచబడతాడు. కొద్దిసేపటి తర్వాత అతను చెప్పాడు, మా స్నేహితుడు లాజరస్ నిద్రపోయాడు, కాని నేను అతనిని మేల్కొలపడానికి వెళ్తాను. శిష్యులు అతనితో, ప్రభూ, అతను నిద్రపోతే అతను కోలుకుంటాడు. ఇప్పుడు యేసు అతని మరణం గురించి మాట్లాడాడు, కాని అతను నిద్రలో విశ్రాంతి తీసుకుంటాడని వారు అనుకున్నారు. అప్పుడు యేసు వారితో స్పష్టంగా ఇలా అన్నాడు, లాజరు చనిపోయాడు, మీరు నమ్మేలా నేను అక్కడ లేనందుకు మీకోసం నేను సంతోషిస్తున్నాను. అయితే మనం అతని దగ్గరకు వెళ్దాం. యేసు వచ్చినప్పుడు లాజరు అప్పటికే సమాధిలో 4 రోజులు ఉన్నాడని అతను కనుగొన్నాడు. మార్తా యేసుతో, ప్రభూ, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు, కాని ఇప్పుడు కూడా నువ్వు దేవుడిని ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు. యేసు ఆమెతో, మీ సోదరుడు తిరిగి లేస్తాడు అని చెప్పాడు. మార్తా అతనితో, ఆయన చివరి రోజున పునరుద్ధానంలో మళ్లీ లేస్తాడని నాకు తెలుసు అని చెప్పింది. యేసు ఆమెతో, నేనే పునరుద్ధానమును జీవమును, ఎవరైతే నన్ను నమ్ముతారో అతను చనిపోయినప్పటికీ అతను జీవించి ఉంటాడు, మరియు జీవించి మరియు నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ ఎన్నటికీ చనిపోరు. మీరు దీన్ని నమ్ముతారా? ఆమె అతనితో, అవును ప్రభూ, నీవు లోకానికి రాబోతున్న దేవుని కుమారుడైన క్రీస్తువని నేను నమ్ముతున్నాను. యేసు మళ్లీ చలించిపోయి సమాధి దగ్గరకు వచ్చాడు. అది ఒక గుహ, దానికి ఎదురుగా ఒక రాయి ఉంది. యేసు, రాయిని తీసివేయి అన్నాడు. ప్రభూ, ఈ సమయానికి దుర్వాసన వస్తుంది, ఎందుకంటే అతను చనిపోయి 4 రోజులైంది. యేసు ఆమెతో, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? యేసు తన కళ్లను పైకెత్తి, తండ్రి, మీరు నా మాట విన్నందుకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ నా మాట వింటారని నాకు తెలుసు, కాని మీరు నన్ను పంపారని వారు విశ్వసించేలా చుట్టూ నిలబడి ఉన్న ప్రజల కారణంగా నేను ఈ మాట చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత లాజరు, బయటికి రా అని పెద్ద స్వరంతో కేకలు వేశాడు. చనిపోయిన వ్యక్తి బయటికి వచ్చాడు. అతని చేతులు మరియు కాళ్లను నారతో కట్టి అతని ముఖానికి గుడ్డ చుట్టబడి ఉంది. యేసు వారితో, అతని బంధాలు విప్పండి, అతన్ని వెళ్లనివ్వండి అని చెప్పాడు. కాబట్టి మరియతో వచ్చిన యూదులలో అనేకులు ఆయన చేసిన పనిని చూచి ఆయనయందు విశ్వాసముంచిరి. అయితే వారిలో కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్లి యేసు చేసిన పనిని వారికి తెలియజేసిరి. కాబట్టి ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు సభను సమీకరించి, మేము ఏమి చేయాలి? దీనికోసం మనిషి అనేక సంకేతాలు చేస్తాడు. మనం అతన్ని ఇలాగే వదిలేస్తే అందరూ అతనిని నమ్ముతారు, మరియు రోమన్లు వచ్చి మన స్థలం మరియు మన దేశం రెండింటినీ తీసివేస్తారు. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయఫా వారితో, మీకు ఏమీ తెలియదు, ప్రజల కోసం ఒక్క మనిషి చనిపోవడమే మీకు మంచిదని, దేశం మొత్తం నశించిపోవడం కాదని మీకు అర్థం కావడం లేదు ఆ రోజునుండి వారు అతన్ని చంపడానికి ప్రణాళికలు వేశారు. ప్రాయశ్చిత్త త్యాగానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు యూదుల పస్కా పండుగ సమీపించింది. చాలామంది తమను తాము శుద్ధి చేసుకోవడానికి పస్కాకు ముందు దేశం నుండి యెరూషలేముకు వెళ్లారు. వాళ్లు యేసుకోసం వెతుకుతూ దేవాలయంలో నిలబడి ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు, మీరేమనుకుంటున్నారు? అతను విందుకు రాడు. ఇప్పుడు ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికైనా తెలిస్తే వారు అతనిని పట్టుకునేలా తమకు తెలియజేయాలని ఆజ్ఞాపించారు. పస్కాకు 6 రోజుల ముందు యేసు మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు వచ్చాడు. మరియ యేసు పాదాలకు అభిషేకం చేసి తన జుట్టుతో ఆయన పాదాలను తుడిచింది. అతని శిష్యులలో ఒకరైన జుడాస్ ఇస్కారియోట్ అతనికి ద్రోహం చేయబోతున్నాడు అన్నాడు. ఈ తైలం 300 దేనారీలకు అమ్మి పేదలకు ఎందుకు ఇవ్వబడలేదు? అతను పేదల పట్ల శ్రద్ధ వహించడం వల్ల కాదు, అతను దొంగ కాబట్టి డబ్బు సంచిలో ఉంచిన దానిలో తనకు తాను సహాయం చేసేవాడు. యేసు, ఆమెను ఒంటరిగా వదిలేయండి, తద్వారా ఆమె నా సమాధి రోజున దానిని ఉంచుతుంది. పేదవారు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కాని మీరు ఎల్లప్పుడూ నేను కలిగి ఉండరు. కాబట్టి ప్రధాన యాజకులు లాజరును చంపడానికి ప్రణాళికలు వేశారు, ఎందుకంటే అతని కారణంగా చాలామంది యూదులు వెళ్లి యేసును నమ్ముతున్నారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య హత్య మోసెస్ చట్టం ద్వారా నిషేధించబడింది, వారు విస్మరించాలనుకున్నారు. దేవుని ఆజ్ఞల కంటే వారి శక్తి, ప్రతిష్ట, సంపద మరియు గౌరవం వారికి ముఖ్యమైనవి. వ్యాఖ్యను ముగించు. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విందుకు వచ్చిన పెద్ద జనసమూహం విన్నది. కాబట్టి వారు తాటి చెట్ల కొమ్మలను తీసుకుని హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు, ఇస్రాయేలు రాజు అయిన యెహోవా నామంలో వచ్చేవాడు ధన్యుడు, మరియు యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిపై కూర్చున్నాడు. సియోను కుమారి, భయపడకు, ఇదిగో మీ రాజు గాడిద పిల్లమీద కూర్చొని వస్తున్నాడు. జకర్యా 9:9 నుండి మనుష్యకుమారుడు మహిమపరచబడవలసిన సమయం ఆసన్నమైంది. నిజంగా నిజంగా నేను మీతో చెప్తున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఒంటరిగా ఉంటుంది, కాని అది చనిపోతే అది చాలా ఫలాలను ఇస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దానిని పోగొట్టుకుంటాడు, మరియు ఈ లోకంలో తన జీవితాన్ని ద్వేషించేవాడు దానిని శాశ్వత జీవితం కోసం ఉంచుకుంటాడు. ఎవరైనా నాకు సేవ చేస్తే అతను నన్ను అనుసరించాలి, మరియు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. ఎవరైనా నాకు సేవ చేస్తే తండ్రి అతన్ని గౌరవిస్తాడు. ఇప్పుడు ఈ లోక తీర్పు, ఇప్పుడు ఈ లోకానికి అధిపతి అయిన సాతాను వెళ్లగొట్టబడతాడు. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు, సిలువపై సిలువ వేయబడినప్పుడు నేను ప్రజలందరినీ నా వైపుకు ఆకర్షించుకుంటాను. కాంతి, యేసు మరికొంతకాలం మీ మధ్య ఉన్నాడు. చీకటి మిమ్మల్ని ఆక్రమించకుండా ఉండాలంటే వెలుగు ఉన్నప్పుడే నడవండి. చీకట్లో నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. మీకు వెలుగు ఉండగా మీరు వెలుగు కుమారులుగా మారేలా వెలుగును విశ్వసించండి. యేసు ఈ మాటలు చెప్పిన తరువాత అతను వెళ్లి వారికి కనిపించకుండా దాక్కున్నాడు. అధికారులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి, అయితే పరిసయ్యులకు భయపడి వారు దానిని ఒప్పుకోలేదు. కాబట్టి వారు సమాజమందిరము నుండి వెళ్లగొట్టబడరు, ఎందుకంటే వారు దేవుని నుండి వచ్చే మహిమ కంటే మానవుని నుండి వచ్చే మహిమను ఎక్కువగా ఇష్టపడతారు. యేసు బిగ్గరగా ఇలా అన్నాడు, నన్ను విశ్వసించేవాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని నమ్ముతాడు. నన్ను చూసేవాడు నన్ను పంపిన వాడిని చూస్తాడు. నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండకూడదని నేను వెలుగుగా ఈ లోకానికి వచ్చాను. ఎవరైనా నా మాటలు విని వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను, ఎందుకంటే నేను ప్రపంచానికి తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను. నన్ను తిరస్కరించి నా మాటలను అంగీకరించని వానికి న్యాయాధిపతి ఉన్నాడు. నేను చెప్పిన మాట చివరి రోజు అతనికి తీర్పు తీరుస్తుంది, ఎందుకంటే నేను నా స్వంత అధికారంతో మాట్లాడలేదు, కాని నన్ను పంపిన తండ్రి స్వయంగా నాకు ఏమి చెప్పాలో మరియు ఏమి మాట్లాడాలో నాకు ఆజ్ఞ ఇచ్చాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నాకు తెలుసు. నేను చెప్పేది కాబట్టి తండ్రి నాకు చెప్పినట్లు నేను చెప్తున్నాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య యేసు యొక్క సందేశం ఏమిటంటే, ఒకరు అతని సువార్తకు విధేయత చూపడం ద్వారా ఆయనకు కట్టుబడి ఉండాలి, విధేయత ద్వారా ఆయనపై విశ్వాసం ఉంచడం ద్వారా శాశ్వత జీవితాన్ని ఇస్తుంది, తద్వారా ఒకరి చర్యలు తీర్పు చెప్పే ఆయన వాక్యాన్ని అంగీకరించడం లేదా తిరస్కరించడం. ఎవరైనా ఆయనను తిరస్కరిస్తే వారు నిత్య జీవాన్ని తిరస్కరిస్తారు. వ్యాఖ్యను ముగించు. తన గడియ వచ్చిందని యేసుకు తెలుసు. శిష్యుల పాదాలు కడుక్కోవడం, తన చుట్టూ చుట్టుకున్న టవల్తో తుడవడం మొదలుపెట్టాడు. అతను వారి పాదాలను కడిగి తన పైవస్త్రాలు ధరించి తిరిగి తన స్థానానికి చేరుకున్నప్పుడు అతను వారితో ఇలా అన్నాడు, నేను మీకు ఏమి చేశానో మీకు అర్థమైందా? మీరు నన్ను గురువు మరియు ప్రభువు అని పిలుస్తారు, మరియు మీరు చెప్పింది నిజమే, ఎందుకంటే నేను అలా ఉన్నాను. మీ ప్రభువు మరియు గురువు అయిన నేను మీ పాదాలను కడిగితే మీరు కూడా ఒకరి పాదాలను ఒకరు కడుక్కోవాలి. సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, తనను పంపినవానికంటే దూత గొప్పవాడు కాదు. ఈ విషయాలు మీకు తెలిస్తే మీరు వాటిని చేస్తే మీరు ధన్యులు. నేను మీ అందరి గురించి మాట్లాడటం లేదు, నేను ఎవరిని ఎన్నుకున్నానో నాకు తెలుసు. అయితే నా రొట్టె తిన్నవాడు నాకు వ్యతిరేకంగా తన మడమ ఎత్తాడు అనే లేఖనం నెరవేరుతుంది. మీలో ఒకరు నాకు ద్రోహం చేస్తాడని నేను మీతో నిజంగా చెప్తున్నాను. నేను మీతో మరికొంతకాలం మాత్రమే ఉంటాను. మీరు నా కోసం వెతుకుతారు. నేను యూదులకు చెప్పినట్లే ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు రాలేరు. నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను నిన్ను ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమిస్తే మీరు నా శిష్యులని దీని ద్వారా మనుషులందరూ తెలుసుకుంటారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుడు ప్రేమ కాబట్టి ఆయనలా ఉండాలంటే కూడా ప్రేమించాలి. వ్యాఖ్యను ముగించు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఇప్పుడు అనుసరించలేరు, కానీ మీరు తర్వాత అనుసరిస్తారు. నేను వెళ్లే చోటికి దారి నీకు తెలుసు. తోమా అతనితో, ప్రభూ, నీవు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు, కాబట్టి మేము మార్గం ఎలా తెలుసుకోగలం? దానికి యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు. మీరు నిజంగా నన్ను తెలుసుకుంటే మీరు నా తండ్రిని కూడా తెలుసుకుంటారు. ఇప్పటినుండి మీరు అతన్ని తెలుసు మరియు అతనిని చూశారు. ఫిలిప్, ప్రభూ, మాకు తండ్రిని చూపించు, అది మాకు సరిపోతుంది అని చెప్పాడు. యేసు ఇలా జవాబిచ్చాడు, ఫిలిప్, నేను మీ మధ్య చాలా కాలం గడిపిన తర్వాత కూడా నేను మీకు తెలియదా? నన్ను చూసిన వారెవరైనా తండ్రిని చూశారు. మాకు తండ్రిని చూపించు అని మీరు ఎలా చెప్పగలరు? నేను తండ్రిలో ఉన్నానని, తండ్రి నాలో ఉన్నాడని మీరు నమ్మలేదా? నేను నీతో చెప్పే మాటలు నావి మాత్రమే కాదు, బదులుగా నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. నేను తండ్రిలో ఉన్నాను మరియు తండ్రి నాలో ఉన్నాడని చెప్పినప్పుడు నన్ను నమ్మండి, లేదా కనీసం అద్భుతాల సాక్ష్యాలను నమ్మండి. నేను మీతో నిజం చెప్తున్నాను, నాపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ నేను చేస్తున్న పనిని చేస్తారు. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి ఆయన వీటికంటే గొప్ప పనులు చేస్తాడు. మరియు కుమారుడు తండ్రికి మహిమ కలిగించేలా మీరు నా పేరుతో ఏది అడిగినా నేను చేస్తాను. మీరు నా పేరుతో ఏదైనా అడగవచ్చు, నేను చేస్తాను. ది స్పిరిట్ ఆఫ్ ట్రూత్. మీరు నన్ను ప్రేమిస్తే నేను ఆజ్ఞాపించిన దానికి కట్టుబడి ఉంటారు, మరియు నేను తండ్రిని అడుగుతాను, మరియు ఎప్పటికీ మీతో ఉండడానికి అతను మీకు మరొక సలహాదారుని ఇస్తాడు. సత్యం యొక్క ఆత్మ, ప్రపంచం అతన్ని అంగీకరించదు, ఎందుకంటే అది అతనిని చూడదు లేదా అతనికి తెలియదు. కానీ మీరు అతనిని తెలుసు, ఎందుకంటే అతను మీతో నివసిస్తున్నాడు మరియు మీలో ఉంటాడు. నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, నేను నీ దగ్గరకు వస్తాను. ఇంకేముంది, ప్రపంచం నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. ఆ రోజున నేను నా తండ్రిలో ఉన్నానని, మీరు నాలో ఉన్నారని, నేను మీలో ఉన్నానని మీరు గ్రహిస్తారు. ఎవరైతే నా ఆజ్ఞలను కలిగి ఉంటారో మరియు వాటిని పాటిస్తారో అతను నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రిచే ప్రేమించబడతాడు, మరియు నేను కూడా అతనిని ప్రేమించి అతనికి నన్ను కనబరుస్తాను. ఇదంతా నేను నీతో ఉండగానే మాట్లాడాను. అయితే నా పేరు మీద తండ్రి పంపబోయే సలహాదారు, పరిశుద్ధాత్మ, మీకు అన్ని విషయాలు బోధిస్తాడు మరియు నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు. నేను మీతో ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే ఈ లోకపు యువరాజు వస్తున్నాడు. అతనికి నాపై పట్టు లేదు, కాని నేను తండ్రిని ప్రేమిస్తున్నానని మరియు నా తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేస్తానని లోకం నేర్చుకోవాలి. మా నాన్న తోటమాలి, నాలో ఫలించని ప్రతి కొమ్మను ఆయన నరికివేస్తాడు. నాలో ఉండండి, నేను మీలో ఉంటాను. ఏ శాఖ స్వయంగా ఫలించదు, అది తీగలోనే ఉండాలి. మీరు నాలో నిలిచినంత మాత్రాన మీరు ఫలించలేరు. ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే అతను విసిరివేయబడిన మరియు ఎండిపోయే కొమ్మ వంటివాడు. అలాంటి కొమ్మలు తీసి మంటల్లో పడేసి కాల్చివేస్తారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుడు క్రీస్తు చర్చిలో ఉంచిన ఎవరైనా ఆయనలో ఉండకూడదని ఎంచుకోవచ్చు, ఎందుకంటే మీరు వెలుగులో నడవకపోతే క్రీస్తు రక్తము పాపాలను శుద్ధి చేయడం కొనసాగించదు. కాని నిరంతరం వెలుగులో నడవడం ద్వారా ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనకు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటారు, మరియు ఆయన కుమారుడైన యేసు రక్తం అన్ని పాపాల నుండి మనలను శుద్ధి చేస్తుంది. వ్యాఖ్యను ముగించు. నేను తండ్రియొద్ద నుండి మీయొద్దకు పంపబోయే సలహాదారు. తండ్రియొద్ద నుండి బయలుదేరిన సత్యస్వరూపుడు వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును, మరియు మీరు కూడా సాక్ష్యమివ్వాలి, ఎందుకంటే మీరు మొదటి నుండి నాతో ఉన్నారు. యేసు తన శిష్యులతో, మిమ్మల్ని చంపేవాడు దేవునికి సేవ చేస్తున్నాడని అనుకునే కాలం రాబోతుంది అని చెప్పాడు. ఇప్పుడు నేను నన్ను పంపినవాని దగ్గరకు వెళ్తున్నాను. కాని సత్యాత్మ వచ్చినప్పుడు అతను మిమ్మల్ని అన్ని సత్యాలలోకి నడిపిస్తాడు. అతను తనంతటా తానుగా మాట్లాడడు. అతను విన్నది మాత్రమే మాట్లాడతాడు, మరియు అతను మీకు చెప్తాడు. రాబోయేది నాది నుండి తీసి మీకు తెలియజేసి నాకు మహిమ తెస్తాడు. తండ్రికి చెందినదంతా నాదే, అందుకే ఆత్మ నాది నుండి తీసుకుని చేస్తానని చెప్పాను. నీకు తెలుసు, మరికొద్దిసేపట్లో నువ్వు నన్ను చూడలేవు, మరికొద్దిసేపటి తర్వాత నువ్వు నన్ను చూస్తావు. యేసు ప్రార్థన. యేసు ఇలా చెప్పిన తర్వాత అతను స్వర్గం వైపు చూస్తూ ఇలా ప్రార్థించాడు: తండ్రి, సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, ఎందుకంటే మీరు అతనికి ఇచ్చిన వారందరికీ శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి మీరు ప్రజలందరిపై అతనికి అధికారం ఇచ్చారు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును వారు ఎరుగుటయే నిత్యజీవము. నేను ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాను, అయితే నేను ఈ లోకంలో ఉండగానే ఈ విషయాలు చెప్తున్నాను, తద్వారా వారు నా ఆనందానికి సంబంధించిన పూర్తి స్థాయిని కలిగి ఉంటారు. నేను వారికి నీ మాట ఇచ్చాను, మరియు లోకం వారిని అసహించుకుంది, ఎందుకంటే వారు నాకంటే లోక సంబంధులు కాదు. నా ప్రార్థన మీరు వారిని లోకం నుండి బయటకు తీసుకురావాలని కాదు, కాని చెడు నుండి వారిని రక్షించమని. నేను లోకానికి చెందినవాడిని కానట్లు వారు లోక సంబంధులు కారు. సత్యం ద్వారా వారిని పవిత్రం చేయండి. నీ మాట నిజం. మీరు నన్ను ఈ లోకానికి పంపినట్లు నేను వారిని ఈ లోకంలోకి పంపాను. నా ప్రార్థన వారి కోసమే కాదు. మీరు నాలో మరియు నేను మీలో ఉన్నట్లే వారి సందేశం ద్వారా అన్యజనులతో సహా నన్ను విశ్వసించే వారి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. మీరు నన్ను పంపారని లోకం విశ్వసించేలా వారు కూడా మనలో ఉండుగాక. మీరు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను. మనం ఒక్కటిగా ఉన్నందున వారు ఒక్కటిగా ఉంటారు, నేను వారిలో మరియు మీరు నాలో. మీరు నన్ను పంపి మీరు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించారని ప్రపంచానికి తెలియజేయడానికి వారు పూర్తి ఐక్యతకు తీసుకురాబడాలి. టైం వచ్చింది. ప్రార్థించడం ముగించిన తర్వాత యేసు తన శిష్యులతో బయలుదేరి కిద్రోను లోయ దాటాడు. ప్రధాన యాజకులు మరియు పరిసయ్యుల నుండి సైనికులకు మరియు కొంతమంది అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ యూదా వచ్చాడు. వారు టార్చులు, లాంతర్లు మరియు ఆయుధాలను కలిగి ఉన్నారు. అప్పుడు సైనికుల నిర్లిప్తత దాని కమాండర్ మరియు యూదు అధికారులతో కలిసి యేసును అరెస్టు చేసింది. వారు అతనిని బంధించి ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైఫా మామగారైన అన్నస్ వద్దకు మొదట తీసుకువెళ్లారు. ప్రజల కోసం ఒక మనిషి చనిపోతే బాగుంటుందని యూదులకు సలహా ఇచ్చినవాడు కైఫా. అప్పుడు యూదులు యేసును కైఫా నుండి రోమన్ గవర్నర్ రాజభవనానికి తీసుకెళ్లారు. పిలాతు వారి దగ్గరికి వచ్చి, మీరు ఈ వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు? మీరే అతనిని తీసుకుని మీ స్వంత చట్టం ప్రకారం అతనికి తీర్పు తీర్చండి, కాని ఎవరినీ ఉరితీసే హక్కు మాకు లేదు. పిలాతు మళ్లీ రాజభవనం లోపలికి వెళ్లి యేసును పిలిచి, నువ్వు యూదుల రాజువా అని అడిగాడు. అది నీ స్వంత ఆలోచన, లేక ఇతరులు నా గురించి నీతో మాట్లాడారా అని యేసు అడిగాడు. నేను యూదునినా? పిలాతు బదులిచ్చాడు. నీ ప్రజలు, నీ ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించారు. నువ్వు చేసిందేమిటి? యేసు, నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు. అలా అయితే నా సేవకులు యూదులచే నన్ను అరెస్టు చేయకుండా నిరోధించడానికి పోరాడుతారు. కాని ఇప్పుడు నా రాజ్యం వేరే ప్రాంతం నుండి వచ్చింది. నువ్వు రాజువు కదా అన్నాడు పిలాతు. దానికి యేసు, నేను రాజునని మీరు చెప్పడం సరైనదే. నిజానికి ఈ కారణంగానే నేను పుట్టాను. సత్యానికి సాక్ష్యమివ్వడానికి నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యం వైపు ఉన్న ప్రతి ఒక్కరూ నా మాట వింటారు. పిలాతు మళ్లీ యూదుల దగ్గరకు వెళ్లి, అతనిపై నేరారోపణ చేయడానికి నాకు ఆధారం లేదు. పస్కా పండుగ సమయంలో నేను మీకు ఒక ఖైదీని విడుదల చేయడం మీ ఆచారం. నేను యూదుల రాజుని విడుదల చేయాలనుకుంటున్నారా? వారు తిరిగి అరిచారు, లేదు, అతను కాదు, మాకు బరబ్బలు ఇవ్వండి. పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టాడు. సైనికులు కలిసి ముళ్ల కిరీటాన్ని చుట్టి అతని తలపై పెట్టారు. వాళ్లు ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగి, యూదుల రాజా, వందనం అని మళ్లీ మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లారు. మరియు వారు అతని ముఖం మీద కొట్టారు. పిలాతు మరోసారి బయటకు వచ్చి యూదులతో, చూడండి, అతనిపై ఎలాంటి నేరారోపణకు నాకు ఆధారం లేదని మీకు తెలియజేయడానికి అతన్ని మీ దగ్గరికి తీసుకువస్తున్నాను అని చెప్పాడు. ప్రధాన యాజకులు మరియు వారి అధికారులు ఆయనను చూసి, సిలువ వేయండి, సిలువ వేయండి, అతను చనిపోవాలి, ఎందుకంటే అతను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. అది విని పిలాతు మరింత భయపడి తిరిగి రాజభవనంలోకి వెళ్లిపోయాడు. నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు? అతను యేసును అడిగాడు. కాని యేసు అతనికి సమాధానం చెప్పలేదు. మీరు నాతో మాట్లాడటానికి నిరాకరిస్తారా? పిలాతు అన్నాడు. మిమ్మల్ని విడిపించే శక్తి లేదా సిలువ వేయడానికి నాకు శక్తి ఉందని మీరు గుర్తించలేదా? యేసు, పైనుండి మీకు ఇవ్వబడకపోతే నాపై మీకు అధికారం ఉండదు. కావున నన్ను నీకు అప్పగించినవాడు పెద్ద పాపము చేసినవాడు. అప్పటినుండి పిలాతు యేసును విడిపించడానికి ప్రయత్నించాడు. కాని యూదులు, ఇతన్ని విడిచిపెట్టినట్లయితే మీరు సీజర్కు స్నేహితుడు కాదు. రాజు అని చెప్పుకునే ఎవరైనా సీజర్ను వ్యతిరేకిస్తారు. చివరికి పిలాతు సిలువ వేయడానికి అతనిని వారికి అప్పగించాడు మరియు ఒక నోటీసును సిద్ధంచేసి సిలువకు బిగించాడు. అది, నజరేయుడైన యేసు, యూదుల రాజు. తరువాత అరిమతీయాకు చెందిన జోసెఫ్ యేసు మృతదేహాన్ని పిలాతును అడిగాడు. ఇప్పుడు జోసెఫ్ యేసు శిష్యుడు, కాని రహస్యంగా అతను యూదులకు భయపడి ఉన్నాడు. పిలాతు అనుమతితో అతను వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. అతనితో పాటు నికోడెమస్ అనే వ్యక్తి అంతకుముందు రాత్రి యేసును సందర్శించాడు. నికోడెమస్ మిర్రర్ మరియు కలబంద మిశ్రమాన్ని దాదాపు 75 పౌండ్లు తీసుకువచ్చాడు. వారిద్దరూ యేసు శరీరాన్ని తీసుకుని సుగంధ ద్రవ్యాలతో, నారతో చుట్టారు. ఇది యూదుల సమాధి ఆచారాల ప్రకారం జరిగింది. పునరుద్ధానం. వారం మొదటి రోజున ఇంకా చీకటిగా ఉండగా మగ్దలీన్ మరియ సమాధి దగ్గరకు వెళ్లి ప్రవేశద్వారం నుండి రాయి తీసివేయబడిందని చూసింది. ఆమె సైమన్ పేతురు మరియు యోహాను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వారు ప్రభువును సమాధిలో నుండి బయటకు తీశారు, మరియు వారు ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు. పీటర్ మరియు యోహాను సమాధి కోసం ప్రారంభించారు. ఇద్దరూ పరిగెత్తుతున్నారు, కాని మరొక శిష్యుడు పేతురును అధిగమించి ముందుగా సమాధికి చేరుకున్నాడు. అతడు వంగి అక్కడ పడివున్న నారబట్టలను చూశాడు, కాని లోపలికి వెళ్లలేదు. అతని వెనుక ఉన్న సైమన్ పేతురు వచ్చి సమాధిలోకి వెళ్లాడు. అక్కడ పడివున్న నారబట్టలు, అలాగే యేసు తల చుట్టూ పాతిపెట్టిన గుడ్డ కూడా చూశాడు. వస్త్రం నారనుండి వేరుగా తనంతట తానుగా ముడుచుకుంది. వారు సమాధి లోపలికి వెళ్లి చూసి నమ్మారు. వారంలో మొదటి రోజు సాయంత్రం శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగుగాక, మళ్ళీ, యేసు, మీకు శాంతి కలుగుగాక, తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుతున్నాను. దాంతో ఆయన వారిపై ఊపిరి పీల్చుకుని, పరిశుద్ధాత్మను స్వీకరించండి. మీరు ఎవరైనా అతని పాపాలను క్షమించినట్లయితే వారు క్షమించబడతారు. మీరు వారిని క్షమించకపోతే వారు క్షమించబడరు. యేసు తన శిష్యుల సమక్షంలో అనేక ఇతర అద్భుతాలు చేశాడు. అవి ఈ పుస్తకంలో నమోదు చేయబడవు. అయితే యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు విశ్వసించాలని మరియు విశ్వసించడం ద్వారా మీరు ఆయన నామంలో జీవం పొందాలని ఇవి వ్రాయబడ్డాయి. తెల్లవారుజామున యేసు తిబేరియా సముద్రం ఒడ్డున నిలబడ్డాడు. కాని అది యేసు అని శిష్యులు గ్రహించలేదు. అతను వారిని పిలిచి, మిత్రులారా, మీకు చేపలు లేవా లేదు అని వారు సమాధానమిచ్చారు. అతను, పడవ కుడివైపున నీ వల విసరండి, మీకు కొంత దొరుకుతుంది అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఇది ప్రభువు. యేసు వారితో, మీరు ఇప్పుడే పట్టిన చేపలలో కొన్ని తీసుకురండి, బ్రేక్ఫాస్ట్ చేసి రండి. వాళ్లు తినడం ముగించాక యేసు సీమోను పేతురుతో, యోహాను కుమారుడైన సీమోను, వీళ్లకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? యేసు సీమోను పేతురుతో, యోహాను కుమారుడైన సీమోను, వీళ్లకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అన్నాడు. నా గొడ్డె పిల్లలను మేపుము అని యేసు చెప్పాడు. మళ్లీ యేసు, యోహాను కుమారుడా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అతను, అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని జవాబిచ్చాడు. నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకో అని యేసు చెప్పాడు. మూడవసారి అతడు, యోహాను కుమారుడైన సైమన్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు మూడోసారి అడిగాడు. కాబట్టి పేతురు బాధపడ్డాడు. అతడు, ప్రభూ, నీకు అన్నీ తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. యేసు, నా గొర్రెలను మేపు. నేను మీతో నిజం చెప్తున్నాను, మీరు చిన్న వయస్సులో ఉన్నప్పుడు మీరు దుస్తులు ధరించి మీరు కోరుకున్న చోటికి వెళ్లారు, కాని నీవు ముసలివాడయ్యాక నీ చేతులు చాపుతావు, వేరొకరు నీకు బట్టలు వేసి నీవు వెళ్లకూడదనుకున్న చోటికి నడిపిస్తాడు. పేతురు ఎలాంటి మరణం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాడో సూచించడానికి యేసు ఇలా చెప్పాడు. అప్పుడు అతను అతనితో, నన్ను అనుసరించు. జాన్ నుండి ముఖ్య అంశాలు. యేసు దేవుడు ఉన్నాడు మరియు ఉన్నాడు. యేసు ద్వారా ప్రతిదీ సృష్టించబడింది. నిత్యజీవానికి ఏకైక మార్గం యేసు. మానవ శరీరంలో యేసు దేవుడు అని అతని అద్భుతాలు రుజువు. సంప్రదాయంలో నిమగ్నమైన మూసీ మనస్సు వారు చూసేదాన్ని లేదా విన్నదాన్ని అంగీకరించదు. విశ్వసించే వారందరికీ నిత్యజీవం అందుబాటులో ఉంటుంది. ఉదా క్రీస్తుపై నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞల గురించిన వారి జ్ఞానాన్ని బట్టి ప్రవర్తించండి. యోహాను తన పరిచర్య ప్రారంభం నుండి యేసుతో ఉన్నాడు. అందువలన అతను వ్రాసిన విషయాలకు ప్రత్యక్ష సాక్షి. ఎవరైతే యేసు ఆజ్ఞలను పాటిస్తారో వారు నన్ను ప్రేమిస్తారు.